ప్రియ ఆత్మబంధువులారా, సంసారమనే సాగరంలో నిండా మునిగి తీరం కానరాక దరిచేరే మార్గం తెలియక కొట్టుమిట్టాడుతున్నాము నేడు మనం. రామనామం అనే చుక్కాని సహాయంతో ఒడ్డునే కాదు ఏకంగా మోక్షాన్నే చేరుకోవచ్చు. రాతిని నాతిని చేసింది రామనామం. ఈ తారకమంత్రాన్ని నిచ్చెనగా చేసుకుని కైవల్యాన్ని చేరుకోవాలనే సత్సంకల్పంతో యాగ సంరక్షణ అనే ఈ హరికథను మీ ముందుకు తీసుకొచ్చాం. మా ఈ చిన్ని ప్రయత్నాన్ని సహృదయంతో ఆదరిస్తారని ఆశిస్తూ మీ డాక్టర్ మల్లికార్జున స్వామి కడతాల్. కథా కూర్పరులు శ్రీమాన్ శేషభట్టర్ నరసింహాచార్యులు నాగర్ కర్నూలు. గానము శ్రీమతి పద్మాలయ ఆచార్య.
శ్రోతలకు నమస్కారం. 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ ఉత్తమమైనది. జంతునాం నరజన్మ దుర్లభం. జన్మ జన్మలలో చేసుకున్న పుణ్యం వల్ల నేడు మనకి మానవ జన్మ లభించింది. ఉన్నతమైన ఈ మానవ జన్మ పొంది కూడా మనం నిరంతరం కక్షలు, కార్పణ్యాలు, కుట్రలు, కుతంత్రాలతోనే సమయం వృధా చేస్తుంటాం. ఈనాడు ఇంట్లో, రేపు మంట్లో, అశాశ్వతమైన ఈ దేహానికి సేవలు చేస్తూ శాశ్వతమైన ఆత్మను నిర్లక్ష్యం చేస్తున్నాం. పరమాత్మ అనే మన స్వస్థలాన్ని వదిలి దేహమనబడే ఈ కిరాయి ఇంటికి కొన్ని దినాల కోసం వచ్చాం. కాని ఈ సంగతి మర్చిపోయి ఇదే మన నిత్యస్థానమని భ్రమసి తర్కాలతో వాదాలతో పొద్దుపుచ్చుతున్నాం. కాలం సమీపించినప్పుడు ఇవేవీ మనల్ని రక్షించవని ఆదిశంకరులు ఏనాడో చెప్పినారు.
గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుం కరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే.
సాధారణంగా మనమేమనుకుంటామంటే ఇంకా చాలా సమయముంది కదా, ఇప్పుడు 40 ఏళ్లే కదా, ఇంకా 60 ఏళ్ల సమయముంది, అప్పుడే ఎంతొందరొచ్చింది, అవసాన దశలో భగవన్నామం జపిస్తే సరిపోదా? సరిపోదు. ఈ జీవితం బుద్బుదప్రాయం.
దూరా
సంసారమనే మహాసాగరాన్ని తేలిగ్గా దాటించే నావా హరినామం మాత్రమే. మృత్యువు సమీపించినప్పుడు కఫవాతములతో శ్వాస బంధింపబడి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ నోటి వెంట ఒక్క మాట రాదు. అందుకే రామదాస్ అంటాడు, ముప్పున కాలకింకరుల్ ముంగిట నిలిచిన వేళ, రోగముల్ కొప్పరమైన చోకఫము కుత్తుక నిండిన వేళ, బాంధవుల్ గప్పిన వేళ మీ స్మరణము కలుగునో కలగదు, నాటికిప్పుడే తప్పక మీ భజన సేతు దాశరథీ కరుణాపయోనిధి. అందుకే ఈ దేహం మన ఆధీనంలో ఉన్నప్పుడే భగవన్నామస్మరణ చేద్దాం. కలౌ స్మరణాన్ముక్తి. ఈ కలియుగంలో భగవంతుని స్మరించినంతనే ముక్తి కలుగుతుంది. సూక్ష్మ మార్గంలో లభించే మోక్షాన్ని మనమెందుకు వదులుకుంటాం? రామనామాత్ పరోమంత్రో నభూతో నభవిష్యతి. రామనామాన్ని మించిన మహామంత్రం ఇంతకు ముందు లేదు, ఇక మీదట ఉండబోదు. ఒకసారి నారదుడికి ఈ రామనామ మహిమ ఎటువంటిదో తెలుసుకోవాలనిపించింది. శ్రీహరి వద్దకెళ్ళి అడిగాడు. హరి చిరునవ్వుతో, నారదా, ఈ విషయం తెలుసుకోవడానికి నాదాకా వచ్చావా? అదిగో ఆ చెట్టుపైనుందే ఆ కాకి నడుగు చెబుతుంది అన్నాడు. ఓ అలాగే, రామనామం గొప్పతనం ఏమిటే కాకి? ఇలా అడగగానే కాకి టపటపా రెక్కలు కొట్టుకుని కిందపడి మరణించింది. నారాయణ నారాయణ, నేనెంత పాపిని, నా స్వరం వినగానే ఈ కాకి మరణించింది అని విష్ణువుకు విన్నవించుకున్నాడు. సరే, భూలోకంలో ఇప్పుడే అదిగో కృష్ణశాస్త్రి ఇంట్లోని ఆవుకు దూడ పుట్టింది, వెళ్ళి ఆ దూడనడుగు చెబుతుంది. నారదుడా దూడ వద్దకెళ్ళి దాని చెవిలో, నీకు రామనామం గొప్పతనం తెలుసునా అని అడిగినాడు. వెంటనే దూడ విలవిలా కొట్టుకుని ప్రాణం విడిచింది. నారదుడు బాధతో వచ్చి జరిగినదంతా చెప్పాడు. ఇదిగో నారదా, కళింగ యువరాజుకు ఇప్పుడే ఒక మగపిల్లవాడు పుట్టాడు, వాడినడుగు నీకు జవాబు దొరుకుతుందన్నాడు. నారాయణ నారాయణ, కాకి చనిపోతే అడిగే నాథుడు లేడు, దూడ చనిపోయినప్పుడే ఆ బ్రాహ్మడు ఏమంటాడో అని చాలా భయపడ్డాను. ఇప్పుడు ఈ రాజకుమారుడు గనక చనిపోతే నన్ను మాత్రం ఊరికే వదలరు. అలా జరగదులే, వెళ్ళు నారదా. నారదుడు అప్పుడే పుట్టిన ఆ పిల్లవాడిని దీవించడానికి వచ్చానని చెప్పి బంగారు ఊయలలో చిరునవ్వులు చిందిస్తున్న బాలుణ్ణి చూస్తూ, నాయనా, నీకు రామనామ మహిమ తెలుసునా అని మెల్లగా అడిగాడు. ఓ, బాగా తెలుసును నారదా. కాకిగా ఉన్న నేను మీ నోట రామనామాన్ని విని బ్రాహ్మణుల ఇంట్లో ఆవుగా పుట్టాను. అప్పుడు కూడా మీరు నాకు రామనామం వినిపించారు. దాంతో ఇదిగో ఇలా మహారాజుల ఇంట్లో పుట్టాను. నామస్మరణం వల్లనే ముక్తిని కలిగిస్తుంది తారక మంత్రం. ఆ తారక మంత్రానికి అధిపతి శ్రీరామచంద్రుడు. శ్రీరామ జననం, బాల్యం, విద్యాభ్యాసం, యాగరక్షణ మొదలైన విశేషాలతో కూడుకున్న విశ్వామిత్ర యాగ సంరక్షణం అన్న హరికథను వినిపించబోతున్నాను. కథాకుర్పర్లు, పూజ్యులు, మా నాన్నగారు కళాతపస్వి శ్రీమాన్ శేషభట్టర్ నరసింహాచార్యుల వారి పాద పద్మాలకు నమస్సుమాంజలులు. మధుర, మాయ, కాశీ, కాంచీ, అవంతికాపురీ, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయకాః. అయోధ్య, మధుర, మాయ అంటే హరిద్వారము, కాశీ, కాంచీ, అవంతి అంటే ఉజ్జయిని, ద్వారకాపట్టణం. ఈ ఏడు భారతదేశంలో మోక్షమును సంగే పుణ్యక్షేత్రాలు. అంటే అక్కడికెళ్ళి మరణించినవాడు నేరుగా మోక్షం పొందుతారట. అందుకే మన వాళ్ళు కొంత వయసు పైబడుతున్న తరుణంలో తీర్థయాత్రలు చేయాలని సంకల్పించేది. అట్టి వాటిలో అయోధ్యయే మొట్టమొదటిది. యోధులైనను జయింపగలేనిది అయోధ్య. అటువంటి అయోధ్యను పరిపాలిస్తున్నాడు ఇక్ష్వాకు వంశంలో పుట్టిన దశరథ మహారాజు. దశ దిశల యందు ఎదురు లేక రథారూఢుడై సంచరించేవాడు కాబట్టి అతడిని దశరథుడన్నారు. ఇది పైకి కనిపించే అర్థం. నిగూఢార్థం ఏంటంటే, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, వెరసి మొత్తం 10 ఇంద్రియాలు. ఈ 10 ఇంద్రియాలు సాధారణంగా మానవుడిపై ఎక్కి స్వారీ చేస్తుంటాయి. ఈ దశేంద్రియాలను తన స్వాధీనంలో ఉంచుకుని వాటిపై తానెక్కి రథికుడుగా ఉండేవాడే దశరథుడు. ఆయన అంతటివాడు కాబట్టే రాముణ్య పుత్రునిగా పొందగలిగినాడు. మనందరినీ దశరథులుగా మారమంటున్నది రామాయణం. సరే, దశరథుని పరిపాలనలో 60,000 సంవత్సరాలు గడిచిపోయాయి. అదేమిటి, మనిషి ఆయుర్ధాయం 100 సంవత్సరాలే కదా, 60,000 సంవత్సరాలు బ్రతకడం సాధ్యమా? కృతత్రేత ద్వాపర కలియుగాలని మన పూర్వులు కాలాన్ని 4 భాగాలు చేశారు. దశరథుడు, రాముడు మొదలైన వారు త్రేతాయుగానికి చెందినవారు. ఆ కాలం వారి ఆకారాలు వేరు, ఆచార వ్యవహారాలు వేరు, ఆహారం జీవన ప్రమాణం కూడా వేరు. అలా దశరథుడు 60,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసిన తర్వాత అతనికి ఒక చింత అప్పుడు పట్టుకున్నది. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవ చ నైవ చ. సంతానం లేని వారికి శ్రాద్ధకర్మలుండవు, అట్టి జీవులకు జన్మావకాశం కష్టం. సుతులు లేని వారికి గతులు లేవు, స్వర్గలోక ప్రాప్తి కూడా కలగదని మన పెద్దలంటారు. అంతవరకు దశరథునికి శాంతాదేవి అనే ఒక కూతురు మాత్రమే కలిగింది. దశరథుడ అమ్మాయిని తన మిత్రుడైన అంగదేశపు రాజు రోమపాదునికి దత్తత ఇచ్చి ఉండినాడు. ఇది ఇలా ఉండగా దశరథునికి ఒక శాపం కూడా ఉంది. ఒకనాడు దశరథుడు వేటకై అడవికి వెళ్లి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. చీకటి పడింది. సమీపంలో ఉండే సెలయేటి నుండి ఏదో పుడబుడబని ధ్వని వినిపించింది. ఏదో జంతువు నీళ్లు తాగుతున్నదనుకుని దశరథుడు శబ్దభేది విద్యతో బాణమును ప్రయోగించినాడు. ఆ బాణం వెళ్లిన దిక్కు నుండి అమ్మా నాన్నా చచ్చితి చచ్చితి అన్న శబ్దం వినిపించింది. దశరథుడు ఆత్రంగా వెళ్లి చూస్తే అక్కడ ఒక బాలుడు అతని బాణం తగిలి కొనవూపిరితో గిలగిలలాడుతున్నాడు. అతడు శ్రవణకుడు అనే మునిబాలకుడు. అతని తల్లిదండ్రులు మిక్కిలి వృద్ధులు. వారు తీర్థయాత్రలు చేయాలని కోరితే శ్రవణకుమారుడు ఒక కావడిలో ఒకవైపు తల్లిని మరోవైపు తండ్రిని కూర్చుండబెట్టుకుని మోస్తూ తీర్థయాత్రలు చేయిస్తున్నాడు. మార్గ మధ్యంలో వారు దప్పికగొని ఉంటే వారికి నీరందివ్వడం కొరకు సెలయేటిలో కమండలం ముంచుతున్నాడు. అది ఆ శబ్దం. దశరథుని పొరపాటు వల్ల అతనికి ఆ బాణం తగిలింది. తన సంగతి యావత్తూ వినిపించి సమీపంలో ఉన్న తన తల్లిదండ్రులకు నీరందివ్వమని చెప్పి ప్రాణాలు వదిలినాడు శ్రవణకుమారుడు. దశరథుడు నీరు తీసుకుని వెళ్ళి ఆ వృద్ధదంపతులకిచ్చినాడు. వృద్ధదంపతులు నీరు తాగినారు. కాని వచ్చింది తమ కుమారుడు కాదు మరెవరో అని తెలుసుకొని తమ కుమారుడేడి అని అడిగితే దశరథుడు విచారిస్తూ తన పొరపాటు వల్ల ఆ బాలుడు మరణించినాడని చెప్పగానే వాళ్లు హతాశులైపోయి ఎంత పాపం మూటగట్టుకున్నావు, మాకున్న ఒక్కగానొక్క ఆధారం మా పిల్లవాడు, అతణ్ణి మాకు లేకుండా దూరం చేశావు, కాబట్టి నీవు కూడా పుత్రశోకంతో కృంగి కృశించి మరణింతువుగాక అని శాపం పెట్టి వాళ్ళిద్దరూ అక్కడికక్కడే పడి మరణించినారు. దశరథుడు విచారిస్తూ ఇంటికి మళ్ళినాడు. అతని విచారమునకు గల కారణాన్ని తెలుసుకొని కులగురువైన వశిష్ఠుడు దశరథుని ఓదారుస్తూ, మహారాజా, కానున్నది కాకమానదు, పుత్రశోకం కలగాలంటే పుత్రులు ఉండాలి కదా. ఏది ఏమైనా పాపపరిహారం కొరకు ముందుగా అశ్వమేధ యాగం చేసి ఆ తర్వాత పుత్రకామేష్టి యజ్ఞమును చేయమని ఉపదేశించాడు. ఋష్యశృంగుల వారి ఆధ్వర్యంలో యజ్ఞమును నిర్విఘ్నంగా పూర్తి చేసినాడు దశరథుడు. యజ్ఞగుండం నుండి యజ్ఞపురుషుడు ఉద్భవించి పాయస కలశాన్ని దశరథునికి అందించినాడు. దశరథునికి ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి. పరమ పవిత్రమైన ఈ పాయసాన్ని ఎవరికి ఎలా పంచాలో అన్న అయోమయంలో పడిపోయినాడు దశరథుడు. అయినా ఋష్యశృంగుల వారుండగా నాకెందుకీ గొడవ అనుకున్నారో ఏమో, పాయస కలశాన్ని వారి చేతిలో పెట్టేసినారు. ఋష్యశృంగుడు పరమనిష్టాగరిష్ఠుడు, ఆడవారి వైపు కన్నెత్తి చూసేవాడు కాదు. ఇప్పుడు పాయసం పంచాలి కాబట్టి అలా చూశాడు. కౌసల్య, కైకేయి ఇద్దరే కనిపించారాయనకి. ఓహో, దశరథుల వారికి ఇద్దరే ధర్మపత్నులు గాబోలు అనుకున్నాడు. పాయసాన్ని రెండు భాగాలు చేసి కౌసల్యకు సగం, కైకేయికి సగం ఇచ్చినాడు. మామూలు ఆడవారైతే ఆ పాయసాన్ని గబుక్కున తాగేసేవాళ్లు, కాని వారట్లా జయలేదు. కౌసల్య తన భాగంలో నుండి సగం పాయసాన్ని, కైకేయి తన భాగంలో నుండి సగం పాయసాన్ని సుమిత్రకిచ్చినారు. పాయస విభాగాన్ననుసరించే పుత్రులు ఉదయించినారు. చైత్ర శుద్ధ నవమి బుధవారం పునర్వసు నక్షత్రం చతుర్థపాదం సూర్యుడు మేషరాశిలో ఉండగా కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు కౌసల్యకు శ్రీరామచంద్రుడు దయించాడు. రాముడు జన్మించింది మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు. లోకంలోని ప్రజలు, జంతువులు, పక్షులు అందరూ ఆనందపరవశులై సంతోష తరంగాలలో ఉప్పొంగిపోతుండగా ఒక్కడు మాత్రం వలవలా ఏడుస్తున్నాడట. అతడెవరో కాదు, చంద్రుడే. బాలరాముడా చంద్రుణ్ణి చూసి, ఎందుకా ఏడుపు, ఏం నేను పుట్టడం నీకిష్టం లేదా అన్నాడు. చంద్రుడన్నాడు, ఎందుకా, నీవు పుట్టింది పగటిపూట, నిన్ను చూడాలంటే మధ్యాహ్నం దాటాలి, సాయంత్రం కావాలి, రాత్రి రావాలి, అప్పటికి కాని నేను రాను కదా, అంతదాకా ఎలా ఓపిక పట్టాలా అని ఏడుస్తున్నా. నేనంటే నీకెంతిష్టం, ఓ బోలెడంతా. అయితే ఇక మీదట నన్ను నీ పేరుతో కలిపి పిలుస్తారులే, అంటే రామచంద్రుడంటారులే, కాని ముందా ఏడు పాపవయ్యా. చంద్రుని ముఖంలో కోటి పున్నమలు విరిశాయి. ఇలా చైత్ర శుద్ధ నవమి రోజు శ్రీరామచంద్రుడు ఉదయించగా, చైత్ర శుద్ధ దశమి నాడు కైకేయికి భరతుడు, చైత్ర శుద్ధ ఏకాదశి రోజు సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించినారు. సాధారణంగా మనం రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులంటాం, కాని రాముని తరువాత జన్మించిన వాడు భరతుడు. కవలలు లక్ష్మణ శత్రుఘ్నులు. మరి ఎందుకండి మన ఇండ్లలో కవల పిల్లలు పుడితే రామ లక్ష్మణులని పేర్లు పెడతాం? రాముని పాయస విభాగంలో నుండి పుట్టినవాడు లక్ష్మణుడు, భరతుని పాయస విభాగంలో నుండి పుట్టినవాడు శత్రుఘ్నుడు. అందుకే రామ లక్ష్మణులు, భరత శత్రుఘ్నులు కలిసి తిరుగుతుండేవారు. 4 పిల్లలను ఊయలలో వేసి పిల్లల నామకరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రమయతీతి రామః, సూపర్లను రమింపజేసేవాడు కాబట్టి పెద్దవాడికి రాముడని నామకరణం చేశారు. శ్రీరామ భక్తి భరిత భరతం, రాముని యందు భక్తి భరతుడై ఉండాలని రెండవ వాడిని భరతుడన్నారు. లక్ష్మణో లక్ష్మీ సంపన్నః, ముఖంలో లక్ష్మీకళ ఉట్టిపడుతున్నదని మూడవ వాడిని లక్ష్మణుడన్నారు. శత్రుఘ్నో నిత్య శత్రుఘ్నః, అపజయమనేది లేక శత్రువులను జయించువాడని నాల్గవ వాడిని శత్రుఘ్నుడన్నారు. లేక లేక కలిగిన సంతానాన్ని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు దశరథుడు. పిల్లలు నవ్వితే నవ్వుతాడు, ఏడిస్తే ఏడుస్తాడు, వాడు కూర్చుంటే కూర్చుంటాడు, పరిగెడితే తానూ పరిగెడతాడు. శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నారు బాలలు. ఐదవ ఏడు రాగానే అక్షరాభ్యాసం చేసినారు. కులగురువైన వశిష్ఠుల వారి వద్ద విద్యాబుద్ధులు నేర్చుకుంటూ దినదిన ప్రవర్తమానమవుతూ నూనూగు మీసాల నూత్న యవ్వన ప్రాయంలోకి అడుగుపెట్టారు బాలలు. ఇలా ఉండగా ఒకనాడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అయోధ్య నగరానికి వచ్చినాడు. విశ్వామిత్రుడు ఎట్లా ఉన్నాడంటే, ముడివడి గడ్డము మోకాళ్ళ నొరయగా మడమలకున్ బల్ల జడలు దగులా, ముల చుట్టు పులితోలు ముంజేత జపమాల అడుగులన్ పావకోళ్ళ మరుచుండ, నివురు గమ్ముచునున్న నిప్పులాగున బూది బూసిన బంగారు బొంది మెరయ్యా, వెడదను సటి మీద నిడుద చంద్రము బొట్టు చెవుల రుద్రాక్షముల్ చెలువు మీరా, బ్రహ్మతేజము దిక్కుల ప్రజ్వరిల్లా, సూపరకు భయము భక్తి ఏపు మిగులా, వచ్చి రాజశత్రుతుండై పలికెనిట్లు మధుర మేఘ గంభీర సంభాషణముల్లా, దశరథ మహారాజు వద్దకు విశ్వామిత్ర మహర్షి వచ్చినాడు. పెద్దగానున్న అతని గడ్డం మొకాళ్లదాకా వేలాడబడి ఉంది. వెనక జడలు కట్టిన తల వెంట్రుకలు మడమలను తగులుతూ ఉన్నాయి. పులితోలు, జపమాల, రుద్రాక్ష చెవిపోగులు అలంకరించుకొని బ్రహ్మతేజంతో వచ్చినాడు విశ్వామిత్రుడు. జయము జయము దశరథ అన్న విశ్వామిత్రుని జలద గంభీర కంఠస్వరం విన్నాడు ఎక్కడో అంతఃపురంలో బాలలతో హాయిగా ఆడుకుంటున్న దశరథుడు. వడి వడిగా అడుగులు వేస్తూ విశ్వామిత్రుని పాదాలకు వినయంగా మోకరిల్లి అర్ఘ్యపాత్యాలతో అర్చించి, మహాత్మా, కాకితో కబురం పిస్తే నేనే వచ్చేవాడిని కదా. మీరాకతో మా అయోధ్యానగరం పావనమైనది, నా జన్మ ధన్యమైనది.
ఏమడిగిన నీకిచ్చెదనే ఇసురేని నీకప్పగించెదనే, ఏమడిగిన నీకిచ్చెదనే ఇసురేని నీకప్పగించెదనే, స్వామి వెయ్యేల నా జన్మమిప్పుడు సఫలమయ్యని సందర్శనమున తపసి నిన్నని రాకచే ధన్యుడనై తితరించే నా కులము.
దశరథ, నేనొక సహాయం కోరి నీ వద్దకు వచ్చాను. మహాత్మా, మీకు నేను సహాయం చేయగలిగిన వాడనా? మీరు జగాలను సృష్టించగలరు, కోపం వస్తే నాశనం చెయ్యగలరు.
జగము మూల సృజింప పింపగా దృంపజాలెడు మహానుభావా, నగవులకిట్లంటివి గాని అహ నీకు నా సాయమెంత దేవా. పింపగా దృంపజాలెడు మహానుభావా, నగవులకిట్లంటివి గాని అహ నీకు నా సాయమెంత దేవా.
మహర్షి, మీరేదడిగినప్పటికీ కాదనకుండా ఇస్తా, సంకోచించక అడగండి. దశరథ, నేనొక యజ్ఞం తలపెట్టినాను. అర్థమయ్యింది మహాత్మా, మీ యజ్ఞానికి ఆవు నెయ్యి కావాలి. కడవల కొద్దీ, కాదు కాదు, బండ్ల కొద్దీ పంపిస్తా. కాదు దశరథ, కాదు, నా యజ్ఞానికి రాక్షసులు విఘ్నం కల్పిస్తున్నారు. మహర్షులు తలపెట్టిన యజ్ఞానికి రాక్షసులు విఘ్నం కల్పిస్తున్నారా? నా సకల సైన్యాన్ని పంపిస్తా. వారికి ఆ శక్తి లేదు దశరథ. అయితే నేనే వచ్చి మీ యాగాన్ని సంరక్షిస్తా. నీక అవసరం లేదు. నేను రాక, మా పరివారము రాక మీ యజ్ఞం మరెలా పూర్తవుతుంది మహాత్మా? ఈ దీనుణ్ణి ఇంకా పరీక్షించకండి. ఏదడిగినప్పటికీ ఇస్తావా? తప్పకుండా. అర్థించడం కాదు మహర్షి, ఆజ్ఞాపించండి. ఇక్ష్వాకు వంశస్థులు మాట తప్పరు. నా ప్రాణం కావాలన్నా సంతోషంగా ఇస్తా. నా రాజ్య సర్వస్వం ధారబోయమన్నా మీ పాదాల వద్ద అర్పిస్తా. అలాగా, అయితే విను. రాక్షసులను శపిస్తే నాకు తపోభంగం అవుతుందని వెనుకంజ వేస్తున్నా. రాక్షస సంహారానికి సమర్థుడైన వాడు కేవలం ఆ రాముడొక్కడే. కొన్ని దినాల పాటు నీ పెద్ద కుమారుడైన రాముణ్ణి నా వెంట పంపు.
అనవిని భయపడి ఆ పంక్తిరతుండ సురబాధనే బాపా, సురబాధనే బాపా, చనిదగాని నా పెద్ద కొడుకును, చనిదగాని నా పెద్ద కొడుకును ఒక క్షణమైన విడువనో పా.
పసిబాలుడు, అతన్ని విడిచి నేనొక్క క్షణమైనా ఉండలేను మహాత్మా.
నా సుతు గొప్ప నేనే చెప్పుకొనరాదుగాని.
మహర్షి, నా సుతు గొప్ప
నేనే చెప్పుకొనరాదుగాని. నిక్కముగా లోకమునందు రాముని ఎట్టి సర్వగుణ సంపూర్ణుడు ఎందేని గల్గేనే ఎన్నడైనా. నిఖిలజ్ఞుడవు దేవా నీవెరుంగని దెద్ది నేనెంత వాడ నీకు దిల్పా.
నైన మావాని పరికింత్రు రెప్పవాల్సక. మహర్షి పరులైన మావాని పరికింత్రు రెప్పవాల్చక తమ కార్యములన్మరపు చెంది ఆశ తీరక అటువంటి అంశముందు తల్లిదండ్రుల మేము వదలుటెట్లు. మరియు నోనూకు మీసమైన సరిగరాని కుర్రని రక్కసిపై కుసి కొల్పదగునే రాముని బదులు నేను నా చతురంగ బలాలతో వచ్చి యాగాన్ని సంరక్షిస్తా. పసికూనలను కసిబూని రాకాసి మీద కుసికొల్పుతారా కౌశికముని? ఇలా వేడుకుంటున్న దశరథుని గాంచి విశ్వామిత్రుడు ఘనకాలాగ్ని వలె మండిపడి, దశరథ ప్రాణం కావాలన్నా ఇస్తానన్నావు, నేనేం అడగలేదే. రాజ్య సర్వస్వాన్ని ధారబోస్తానన్నావు, అదీ అడగలేదే. కొన్ని దినాల పాటు రాముణ్ణి నా వెంట పంపించమంటే ఛే, అబలలాగా విలవిలలాడుతున్నావు, ఆపు. విసర్జించిన ధనుర్బాణాలను తిరిగి ధరించి నా యాగాన్ని నేనే సంరక్షించుకుంటా, వస్తా. విసురుగా వెళ్లబోతున్న కౌశికుని ఆపి కులగురువైన వశిష్ఠుడు, మహాత్మా శాంతించండి, అలా ఆసీనులు కండి అని చెప్పి, దశరథ మహారాజా, పుత్రవాత్సల్యంతో మీరు శ్రీరాముడిని సాధారణ మానవునిగా భావిస్తున్నారు. అతడు జగములనంతటినీ జయింపగజాలిన సూర్యుడు. అతడిని విశ్వామిత్రునితో పంపితే మేలు కలుగుతుంది, మాటా దక్కుతుంది. జంట బాయకుండా తిరుగుతుండే లక్ష్మణుణ్ణి కూడా రాముని వెంట పంపుదాం అని నచ్చజెప్పి ఒప్పించినాడు. ఇక్కడ విశ్వామిత్రుడు రాముణ్ణి పంపమని అడుగుతున్నది అడవులకు, పైగా రాక్షస సంహారానికి. లేక లేక కలిగిన సంతానాన్ని ఎవరైనా అలా పంపడానికి ఒప్పుకుంటారండి? మరి ఏ ధైర్యంతో విశ్వామిత్రుడు తన వెంట పంపమని అడుగుతున్నాడు? విశ్వామిత్రుని వంటి మహర్షులు కొన్ని వేల మంది వందల సంవత్సరాలు తపస్సు చేస్తే భూలోకంలో రాక్షస సంహారం కోసం అవతరించిన ఆది నారాయణమూర్తి శ్రీరామచంద్రుడు. అది తెలిసినవాడు కాబట్టే వశిష్ఠుడు రాముడిని విశ్వామిత్రుని వెంట పంపడానికి దశరథుని ఒప్పించినాడు. కులగురువుల మాట మేమెప్పుడూ తీసివెయ్యలే, పిలిపించండి చిన్నారులను. తండ్రిగారు పిలుస్తున్నారనగానే రాముడు లక్ష్మణస్వామి దశరథుని ముందు ప్రత్యక్షమైనారు. నాయనా, వీరెవరో తెలుసునా? తెలుసును నాన్నగారు, విశ్వామిత్రుల వారేగా. మహర్షి పాదాభివందనం. విశ్వామిత్రుల వారి పాదాలకు నమస్కరించి తన పాదాలపై మోకరిల్లిన బాలలను గుండెకు హత్తుకుని సజల నయనాలతో వారి నుదుట చుంబించి, సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన మహామహిమాన్వితులు ఈ కౌశికులు. వీరు వెంట వెళ్ళి విజయులై తిరిగిరండి. అలాగే నాన్నగారు, వెంటనే ప్రయాణమైనాడు రాముడు. ఇది రాముని గొప్పతనం. ఎక్కడికెళ్ళాలి, ఎన్ని రోజులుండాలి, మళ్ళీ ఎప్పుడు తిరిగి రావాలి, అసలెందుకెళ్ళాలి, అక్కడ ఏం చెయ్యాలి, ఇలాంటి ప్రశ్నలేవీ వెయ్యలేదు రాముడు. పిత్రాజ్ఞ పరిపాలనలో రాముని మించినవాడే ఊహడూ లేడు. రామో విగ్రహవాన్ ధర్మః. ప్రపంచంలో ఉన్న ధర్మానంతా అలా ఒకచోట కుప్పబోస్తే అది రామునిగా రూపుదాల్చిందట. పిల్లలు కౌశికుని వెంట వెళ్లమని మారాంచేస్తారేమో, అప్పుడేమైనా వెసలుబాటు దొరుకుతుందేమో చూద్దాం అన్న దశరథునికి నిరాశే మిగిలింది. అని తనలో తానే కుమిలిపోయినాడు దశరథుడు. కొండలు, గుట్టలు, అడవులు, నదులు, నదాలు, పల్లెలు, పట్నాలు దాటుతూ దాటుతూ సాయంకాల సమయానికి సరయూ నదీ ప్రాంతానికి చేరుకున్నారు విశ్వామిత్ర రామ లక్ష్మణులు. నదిలో కాళ్ళు చేతులు కడుగుకున్న తర్వాత వారికి బల, అతిబల అన్న మంత్రాలనుపదేశించాడు కౌశికుడు. ఆ మంత్రాలనుపాసించిన వారికి ఆకలిదప్పులు, అకాల నిద్ర ఉండవని, మరియు అపాయముల నుండి కాపాడుతుందని తెలిపినాడు. రామలక్ష్మణులు ఆ మంత్రములనుపాసించి ఆ రాత్రి దర్భశయ్యలపై నిద్రించినారు. విశ్వామిత్రుడు వేకువ జాముననే లేచి, ఇది మొట్టమొదటి సుప్రభాతం. ఈ విధంగా మేల్కొల్పగా రామలక్ష్మణులు కాలకృత్యాలు నిర్వహించుకొని స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకొని ముందుకు సాగుతున్నారు. ఆ తర్వాత వారు సరయూ నదిని దాటి శిథిల గృహాలతో జనసంచారం లేక శ్మశానముల వలె ఉన్న రెండు గ్రామములను చూసి, అవి అట్టుండుటకి కారణమేమిటి అని అడుగగా విశ్వామిత్రుడిట్లా చెప్పినాడు. నాయన, పూర్వం ఇంద్రునిచే నిర్మించబడిన మలదము, కరూసము అనే ఈ రెండు గ్రామాలు జనులతో కళకళలాడుతూ ఉండేవి. ఇట్లుండగా సుకేతుడను యక్షుడు సంతానమును గోరి బ్రహ్మను గూర్చి ఘోరమైన తపస్సు చేసి 1000 ఏనుగుల బలంగల తాటక అనే పుత్రికను పొందినాడు. దానిని సుందుడను వానికిచ్చి వివాహం చేయగా వారికి మారీచ సుబాహులు పుట్టినారు. ఒకనొకప్పుడా సుందుడు అగస్త్య మహర్షి కపకారం చేయబోయి ఆయన తీక్షణ దృష్టిలో మాడి మరణించినాడు. తన భర్తను చంపినాడన్న కోపంతో తాటక తన పుత్రుడైన మారీచునితో సహా వెళ్లి అగస్త్య మహర్షిని పరుషవాక్యములాడి నిందించింది. రాక్షస స్వభావములైన పరుషవాక్యములతో నిందించినారు కనుక మీరిరువురు రాక్షసులైపోవుదురుగాక అని అగస్త్యుడు శపించాడు. ఆ శాపం వల్ల వారిద్దరికీ భయంకరమైన వికృతమైన రాక్షస స్వరూపం వచ్చింది. అది ఈ రెండు గ్రామాలపై బడి మనుష్యులను మింగుతుంటే మిగిలిన జనులు ఈ గ్రామాలను విడిచిపెట్టి పారిపోయినారు. అందుకే ఈ రెండు గ్రామాలు నిర్జనములై కళావిహీనంగా శ్మశానముల వలె ఉన్నాయి. తాటక ఈ ప్రాంతంలో కొండగుహలో ఉంటుంది. రామచంద్ర, లోక కళ్యాణం కోసం ఆడుదని శంకింపక నీవా తాటకను సంహరించు. నీవు ధనుష్టంకారం చేస్తే అది వస్తుంది. స్త్రీ బాలవృద్ధులను చంపకూడదు కదా మహర్షి అన్న లక్ష్మణుని మాటకు అడ్డు తగులుతూ కౌశికుడు, అది ధర్మబద్ధంగా ఉన్నంతవరకు మాత్రమే. ఇతరులకు కష్టం కలిగించే ఏ దుష్టశక్తినైనా నిర్జించి తీరవలే, ఇదే క్షత్రియ ధర్మం అని చెప్పగా రాముడట్లే ధనుష్టంకారం చేసినాడు. ఆ ధ్వని విని తాటక పెద్దగా అరుస్తూ వచ్చింది. దాని లక్షణాలు ఎట్లా ఉన్నాయంటే, అది అడుగు తీసి అడుగు వేస్తుంటే భూమి దద్దరిల్లిపోతున్నది. కాటుక కొండలాంటి నల్లని శరీరంతో ఒక అరుపు అరిస్తే సింహ శార్దూలాలు బెదరి పరుగులు పెడుతున్నాయి. మహానదులను సైతం అది సులభంగా దాటేస్తున్నది. దాని శిరోజాలు భూమిపై వేళ్లాడుతూ అడవిలోని చెట్లను ముళ్ల కంపలను లాక్కు వస్తున్నాయి. నరకపాలాలు మాలగా ధరించి అగ్నిహోత్రాల్లాంటి నేత్రాలతో ఎర్రని జుట్టుతో భయంకరమైన కోరలతో ఒక కొండనెక్కి దూరం నుండి విశ్వామిత్ర రామ లక్ష్మణులను చూసింది. ఒకడు నీలంగా, ఒకడు తెల్లగా, ఒకడు ఎర్రగా, నా పంట పండిందిరా అనుకున్నది. నరవాసన నరవాసన. ఇంత కమ్మటి వాసన గల మనుషులు నాకింతవరకు కనిపించలేదు. వీరి పేగులను దండలుగా ధరించవలే, పుర్రెలను ముక్కు పుల్లలుగా పెట్టుకోవాలి అని రంకెలు వేస్తూ తమ మీదికి వస్తున్న 1000 ఏనుగుల బలంగల తాటకను రాముడు ఒకే ఒక్క బాణంతో సంహరించి వేసినాడు. భళ రఘువీరా భళ అని అభినందించినాడు విశ్వామిత్రుడు. అప్పటి నుండి రామునిది ఒకే బాణం అనే పేరు వచ్చింది. మరి ఒక విశేషం, శత్రువులెక్కడున్నా రామబాణం తిరిగి తిరిగి అతని వక్షస్థలంలోనే గుచ్చుకుంటుంది. అందుకే అతన్ని కోదండరాముడన్నారు. కోదండమంటే విల్లు. ఎంత పెద్ద విలుకానికి కూడా ఇటువంటి పేరు రాలేదు. తాటకను చంపిన రామును చూసి విశ్వామిత్రుడు చాలా సంతోషించి అతనికి వారుణాస్త్రం, వాయవ్యాస్త్రం, గాంధర్వాస్త్రం, బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం, ఆగ్నేయాస్త్రం మొదలైన అనేక అస్త్రములను శస్త్రములను ప్రయోగ ఉపసంహారములతో సహా ఉపదేశించినాడు. మంత్రం లేకుండా సాధారణంగా ఉపయోగించేవి శస్త్రాలు, మంత్రంతో కూడుకున్నవి అస్త్రాలు. ప్రయోగమంటే ఉపయోగించడం, ఉపసంహారమంటే వెనక్కు తీసుకోవడం. ఈ విధంగా రామునికి అనేక శస్త్రములను అస్త్రములను ప్రసాదించిన పిదప తమ ఆశ్రమమును చేరి వారితో, రామచంద్ర, నేను మౌన దీక్షతో ఉండి 6 దినముల పాటు యజ్ఞం చేస్తాను. నీవు నీ తమ్మునితో సహా నా కుటీరమును కాపాడుతూ ఉండి రాక్షసులు నా దీక్షను, యజ్ఞాన్ని భగ్నం చెయ్యకుండా చూడాలి అని విశ్వామిత్రుడు యాగమునకు కూర్చున్నాడు. రామలక్ష్మణులు యాగశాల పైభాగమంతా బాణాలతో పందిరివేసి కాపలా కాస్తూ ఉండినారు. హోమగుండం ప్రజ్వరిలింది మహాజ్వాలతో. మునీశ్వరులంతా వేదమంత్ర పఠనం చేస్తున్నారు. ఓం ఇంద్రాయ దన్న మమ ఇంద్రాయ స్వాహ, సోమాయ దన్న
నమః సోమాయ స్వాహ సూర్యాయ నమః సూర్యాయ స్వాహ
అని ఆవు నెయ్యి హోమగుండంలో వేస్తున్నారు. అంతట తాటక తన కుమారులైన మారీచ సుబాహులతో కలిసి ఆకాశం నుండి రక్తం, కళ్ళు, మాంసము మొదలైన అశుద్ధ పదార్థాలు యజ్ఞప్రవేశమున వేయడం కోసం ప్రయత్నించగా రాముడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి సుబాహుని చంపివేసినాడు. మారుతాస్త్రాన్ని ప్రయోగించి మారీచుని 100 యోజనముల దూరములో గల సముద్రంలో పడునట్లు చేసినాడు. లక్ష్మణుడు ఇతర రాక్షసులందరినీ పారిపోవునట్లు చేసినాడు. యజ్ఞం నిర్విఘ్నంగా పరిసమాప్తమయ్యింది. విశ్వామిత్రుని ఆశ్రమమున గల మునులు చాలా సంతోషించి ఈ విధంగా సన్నతించినారు.
శ్రీరామ వైకుంఠవాస వికాస సుహాస హృషీకేశ అక్షీణ దాక్షిణ్య వీక్షాకటాక్ష జగద్రక్షణాదీక్ష సౌజన్యపక్ష విశాలాక్ష హే సత్య సంకల్ప సంఫుల్ల సల్లాప విచ్ఛిన్న పాప వినోదానులాప యశోదీప రామా త్రిలోకాభిరామ గుణస్థోమ ధామ ధరాభృల్లలామ మహోద్దమ శ్రీరామ రామ నమస్తే 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 నమః.
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం